వడ్డిస్తా ఉన్నాను, నేనే తినాలి తప్ప. వైరాగ్యం ఉంటేనే కదా ఇంకోటి వడ్డిస్తే కదా, లేకపోతే నేను పెట్టుకున్నాను, ఇంత కష్టపడి నేను చేసుకున్నాను, నేనే తింటాను అంటే నీకు అర్థమైందా? భక్తి జ్ఞానము వైరాగ్యము అనేది మీ ఏ కోరిక తీరాలన్నా ఉండవలసినటువంటి మూడు ఫ్యాక్టర్స్. ఈ మూడు ఫ్యాక్టర్స్ లేకపోతే మీ ఏ కోరిక తీరదు. ఏ కోరికలో ఈ మూడు ఉంటాయో ఆ కోరిక గ్యారంటీగా తీరిపోతుంది. దాన్ని భక్తిని శక్తిపరంగా చెప్పదలుచుకున్నప్పుడు ఇచ్చాశక్తి అంటారు, సంకల్పం ఇచ్చాశక్తి. జ్ఞానాన్ని జ్ఞానశక్తి అంటారు, వైరాగ్యాన్ని క్రియాశక్తి అంటారు. క్రియలు పెట్టగలవు కదా, వాడికి వడ్డించాలి కదా. అంటే ఒక సాంబార్ చేయటంలోనే మీకు మూడు వచ్చేస్తాయి, ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఈ మూడింటిని కలియుగంలో నేను ప్రతి ఇంటిలోనూ స్థాపిస్తాను అని నారదుడు భాగవతంలో ప్రతిజ్ఞ చేశాడు. నారదుడి యొక్క ప్రతిజ్ఞ నెరవేర్చడానికి మనం ఇక్కడ కూర్చునున్నాం. అంటే మనం ఎవరి శిష్యులం? నారదుడి యొక్క శిష్యులం. అది మీకు అర్థం అవ్వాలి. అందుకు నారదుడు అంటే ఎవరు? ఎవరు అంటే దేవర్షి. దేవర్షి అంటే ఎవరు? కాస్మిక్. అనేక కోటి కోటి బ్రహ్మాండాలలో ఉన్నటువంటి సౌర కుటుంబాల మధ్య అనుసంధానం చేయగలిగేటటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి సంకల్పం ఏంటి అంటే భాగవతంలో చాలా స్పష్టంగా అతను చెప్పాడు. నువ్వేం కంగారు పడదు, నేను ఇంటి ఇంటా కూడా నిన్ను ప్రతిష్ఠిస్తాను. ఎవడి సంకల్పం ఇది? మన నారదుడి యొక్క సంకల్పం గ్యారంటీగా జరుగుతుంది. దానికి మీ భక్తికి తోడవుతుందా తోడవుదా అన్నదే మీరు ప్రశ్నించుకోండి తప్ప అది జరుగుతుంది. మీ భక్తి కూడా తోడవుతే ఏమవుతుంది? ఈ కార్యక్రమంలో మీరు కూడా పాత్రగించుతారు. ఎవరి కార్యక్రమంలో? నారద మహర్షి యొక్క కార్యక్రమం అంటే అర్థమైంది ఎంత గొప్పదైనటువంటి కార్యక్రమం, ఎంత శక్తివంతమైనటువంటి వ్యక్తితో మీకు అనుసంధానం జరుగుతుందో. అందుకు నారదుడి గురించి తెలియాలి అని చెప్పాను. భక్తి వైశిష్ట్య అర్థమైంది కదా ఇప్పుడు. భక్తి వైశిష్ట్య అంటే అర్థం ఏంటి? జ్ఞానశక్తిని, క్రియాశక్తిని సంకల్ప శక్తితో కలపాలి. మొత్తం ఇదే చెప్తుంది, అంతకంటే ఇంకేం లేదు. మీ యొక్క జ్ఞానశక్తిని, మీ యొక్క క్రియాశక్తిని దేంతో కలపాలి? సంకల్ప శక్తితో కలపాలి. ఇంతకంటే పెద్ద సక్సెస్ ఫార్ములా ఎవరికైనా కావాలా? ఇంతకంటే మించిన సక్సెస్ ఫార్ములా ఎక్కడైనా ఉన్నదా? మీరు ఏది కావాలనుకున్నా ఈ మూడు కలుపుకుంటే చాలు. ఈ మూడు కలుపుకోవటానికి దాని తర్వాత చెప్పేటటువంటి భగవానుని అవతారములు ఇది చూసుకోండి. ఇక్కడ భగవాన్ అనేటటువంటి పదము భాగవతంలో ఎక్కడ చెప్పినా సంకల్ప సిద్ధి కలిగినటువంటి వ్యక్తి అని అర్థం. సంకల్ప సిద్ధి అంటే అనుకుంటాడు తక్షణం జరిగింది. భగవంతుడు కదే కదా మనం అనుకుంటాం ఈ ప్రపంచం రావాలి అనుకున్నాడు ప్రపంచం. ఇంకొక భగవాన్ అనేటటువంటి మాటకు ఈ అర్థం మీరు మనసులో పెట్టుకోండి. సంకల్ప సిద్ధి అనుకున్నది జరగాలి. చీఫ్ మినిస్టర్ సంకల్పం ఎక్కడ పనిచేస్తుంది? స్టేట్ లో పని. అంటే రాష్ట్రానికి భగవాన్ ఎవడు? చీఫ్ మినిస్టర్. దేశానికి భగవాన్ ఎవడు? ప్రెసిడెంట్. ఆయన పేరు మీద అంత జరుగుతుంది. అంటే ఏంటి, వాళ్ళు ఏం చేయక్కర్లే, వాళ్ళు సంకల్పిస్తే చాలు. మా ప్రిన్సిపాల్ మా కాలేజీలో పిలిచి యూజీసీ చైర్మన్ వస్తున్నాడు, అంత థర్టీ టాప్ లో ఉండాలని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా మా తల ప్రాణం పోకొచ్చేది. మన తల ప్రాణం పోకి రావటం వల్ల పిల్లల తల ప్రాణం పోకొచ్చేది. ఇంకేంటే మేము ఎవరికి చెప్తాం? వాళ్ళకి చెప్తాం. సరే ఆ యూజీసీ కమిషన్ వచ్చే లోపల లాబొరేటరీ ఎంత నీట్ గా రెడీగా అయిపోతాయి. ప్రిన్సిపల్ ఏం చేశాడు? చెప్పాడు యూజీసీ కమిషన్ వస్తుంది, మీరు చేంజ్ చేయండి. ఏ విధంగా అయితే మీరు ఈ ప్రిన్సిపాల్ మాట ఇక్కడ చీఫ్ మినిస్టర్ మాట రాష్ట్రంలో, ప్రెసిడెంట్ మాట దేశంలో చెల్లింది అని అర్థమవుతుందో, భారతీయ సంస్కృతి భారతీయ తత్వజ్ఞం ఏం చెప్తున్నారు అంటే ఈ పృథ్వీ గ్రహాన్ని శాసించేటటువంటి ఒక శక్తి ఉన్నది
దాన్ని భగవాన్ ఈశ్వరుడు అంటే భగవాన్ ఎందుకంటే ఈశ్వరుడు అంటారు. ఎవరతను
పృథ్వీ గ్రహాన్ని శాసించేది, పృథ్వీ గ్రహాన్ని శాసించేటటువంటి శక్తి అంటే అర్థం ఏమిటి? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పృథ్వీ గ్రహంలో ఏ దేశాలు నీటిలో మునిగిపోవాలి, ఏ దేశం ఏ దేశాన్ని యుద్ధం చేసుకుంటే ఏ దేశం గెలవాలి, ఏ దేశానికి ఎవరు రాష్ట్రాధిపతి అవ్వాలి, సేనాధ్యక్షులు అవ్వాలి, అక్కడి నుంచి ఆర్డర్స్ వస్తాయి. ఈశ్వరీయ శక్తి, ఆ ఈశ్వరీయ శక్తితో సంబంధం ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం భగవంతుడిగా పూజిస్తాం. సత్యసాయి, సిద్ధిసాయి, ఇవన్నీ కూడా ఎవరితో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు, ఈ ప్రపంచాన్ని దాచించేటటువంటి ఈశ్వరీయ శక్తితో సంబంధం ఉన్నవాళ్ళు. అంటే తెలివైన వాడు భాగవతం ఏం చెప్తాడు అంటే, నువ్వు ఒక పొలిటీషియన్ను, ఒక బిజినెస్ మ్యాన్ను, ఓ మనిషినో ఎన్నుకోకు, చేసేదేదో ఐశ్వర్య శక్తితోనే నువ్వు అనుసంధానం చేసుకో. ఇంకా అతను కనుక వాసిస్తే నీ పని జరిగిపోతుంది, సృష్టిలో నువ్వు ఎక్కడున్నా కూడా నీ పని జరిగిపోతుంది. అనన్యాస చింత ఎంతో మా ఏ జనాహ పరిపాలతే తేషాం నిత్యాభియుక్తాల యోగక్షేమం వహామి. ఈ అనన్య భక్తి అంటే చాలా విచిత్రమైనటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి మనుషులకు. నిరంతరం రామ్ 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 కృష్ణకృష్ణ కృష్ణకృష్ణ రాముడి మీద లేదు మనసు, కృష్ణుడి మీద లేదు. దాన్ని కబీర్దాస్ ఏం చెప్తాడు అంటే, కర్ణేతో మాలా మీరే జీతు శిరే ముఖమా, అర్థవర్గం చేతుల ఏం తిరుగుతుంది, మాన తిరుగుతుంది, నాలిక మంత్రజనం చేస్తుంది, మనువాతో చెల్లిస్తే మనస్సు తక్కువ చూస్తున్నాడా లేదా, నేను జపం చేస్తుంటే ఎంత కరెక్ట్గా చూస్తున్నాను లేదు, అసలు వాడు గమనిస్తున్నారా లేదా నేను రోజు పూజ చేస్తున్నాను, అసలు నన్ను భక్తుళ్ళని గమనిస్తున్నారా లేదా, మంత్రజపం చేస్తూ వచ్చేటటువంటి ఆలోచన మీ సందేహం నాకు తెలియదు, నాకు వచ్చే ఆలోచనలు చెప్తున్నాను. నాకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి కనుక మీకు అలాంటి ఆలోచనలే వస్తాయేమో అని అనుమానం ఉన్నాడు. అక్కడ ఏమిటి, మనస్సు భగవంతుడి మీద లక్ష్యం చేసుకోవడమే లేదు. యహతోషు మీద అన్నాను ఇది కాదు యోగక్షేమం మహామ్యహం అనేటటువంటి ఆ ఈశ్వరుని యొక్క మాట మీకు వర్తించాలి అంటే మీకు భగవంతుడి మీద అనన్య చింత ఉండాలి తప్ప, స్మరణ ఉండాలి తప్ప నామము జపించటము కాదు. అనన్య చింత ఎంతో మామ, దానికి ఉదాహరణ చెప్తాను నేను ఒకటి మీకు అర్థమవుతుంది. నేను విజయవాడ వెళ్ళినప్పుడు కెనరా టెవర్స్లో ఒక కెనరా బ్యాంక్ ఆఫీసర్ ఉండేవాడు, వాళ్ళ స్నేహితుడు ఒకతను ఈయన దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే అతను పల్లెటూరులో ఉంటున్నాడు, వాళ్ళ అబ్బాయికి 98% మార్క్స్ వచ్చాయి ఇంటర్మీడియట్లో, ఏం చేయాలి అని పల్లెటూరు వాడు వాళ్ళకి ఏం తెలియదు ఏం చేయాలి, ఈయన దగ్గరికి వచ్చాడు. అప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. ఇంజనీరింగ్ చేర్పించాలి, ఎక్కడ చేర్పించాలి అంటే నువ్వు ఎంసెట్లు అవి ఎందుకు నిర్ణయిస్తావు, నువ్వు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఇలానే వెళ్తావు, 98% మార్క్స్ వచ్చాయి, గ్యారెంటీగా సీట్ వచ్చేస్తుంది. సరే ఏదో అప్లై చేస్తున్నాడు, ఇలానే వెళ్ళాడు, జాయిన్ అయిపోయాడు. ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు అయిపోయాయి అబ్బాయికి, సెలవు ఇచ్చాడు. ఎక్కడికి వచ్చాడు, పల్లెటూరుకి వచ్చాడు. పల్లెటూరుకి వచ్చాక ఏదో టూరింగ్ టాకింగ్ సినిమా వస్తే సినిమాకి వెళ్ళాడు. ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి అబ్బాయి, అక్కడ వాళ్ళ నాన్న యొక్క స్నేహితుడు ఒకతను కనిపించాడు. ఏం బాబు ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఏం జవాబు చెప్పాడు, ఇంజనీరింగ్ అని చెప్తాడా లేకపోతే సినిమా చూస్తున్నా అని చెప్తాడా, ఇంజనీరింగ్ అని చెప్తాడు కదా, కానీ వాళ్ళు చేస్తున్న పని ఏంటక్కడ, మరి అబద్ధం చెప్పాడా కరెక్ట్ చెప్పాడా. ఇప్పుడు అతనిన్న అదని చింత అంటే ఏంటి, నువ్వు ఏది చేస్తున్నా నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ని, నా జీవితం యొక్క లక్ష్యం ఇంజనీర్ అవటము అన్నది వాడికి నిరంతరం గుర్తుంది. అదే అనన్య చింత అంటే తప్ప రామ్ రామ్ కృష్ణ కృష్ణ అంటే కాదు. ఎలా అర్థమైందా, భావం అర్థమైందా, అదే అనన్య చింత అంటే. డాక్టర్ ఉన్నాడు సినిమా చూస్తున్నాడు, గడుక్కుని ఎమర్జెన్సీ కాల్ చేస్తుంది, సినిమా చూస్తున్నప్పుడు సడన్ గా ఏమి చెప్పాడు? డాక్టరేట్ కదా. అది అనుభవించింది అంటే నిరంతరము కూడా నువ్వు ఏ లక్ష్యం మీద మనస్సు పెట్టుకుని ఉన్నావో ఆ లక్ష్యం మీద కనుక నువ్వు మనస్సు పెట్టుకుంటే యోగక్షేమం వహామేహం, నీకు ఉన్నది పోదు లేనిది వస్తుంది. క్షేమం అంటే ఉన్నది పోకుండా ఉండటం, యోగము అంటే లేనిది రావడం. ఏదైనా మనం పొందలేదనుకోండి ఏమంటే యోగా లేదు పోయిందన్న అంటే వస్తే అర్థం ఏంటి? యోగం ఉండదు అర్థం. క్షేమం అంటే ఉన్నది పోకుండా ఉంటుంది. అంచేత నీ కోరిక ఏదైనా సరే ఉన్నది పోకుండా నీకు లాభాలు రావాలి అనుకుంటే ఏముండాలి? ఆ లక్ష్యం మీద అభినందించుకుంటూ ఉండాలి. ఆ పెట్టుకునే లక్ష్యం ఏదో ఈ ప్రకృతిని శాసించేటటువంటి ఈశ్వరుణ్ణే పట్టుకున్నావు అనుకో, ఏమవుతుంది అప్పుడు? నువ్వు అనుకున్నావు తక్షణం జరిగిపోతుంది. నిజంగా అది సంభవమా మాస్టారో అడుగుతాను చాలా మంది ఇప్పటికి కూడా రోగాలంతా పెద్ద పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి నయం కాకపోతే ఎవరి దగ్గరికి వెళ్తున్నా? యోగి దగ్గరికి వెళ్తున్నాం కదా, గురువు దగ్గరికి వెళ్తున్నాం. బిజినెస్ లో మనం అనుకున్న లాభాలు రావటం లేదు, ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? పొలిటీషియన్ ఎక్కడికి వెళ్తారు? పైకి ఎంత చెప్పినారు? ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? మనము ఇంత తెలిసి వారి దగ్గరికి వెళ్లకుండా ఈ పొలిటీషియన్స్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసిన కర్మ ఏమిటి అని భాగవతం అడుగుతుంది. వాళ్ళు ఎవరిని పట్టుకుంటున్నారో అర్థమవుతుంది. బిజినెస్ పీపుల్ కానీ సక్సెస్ఫుల్ పీపుల్ కానీ రెసిడెంట్స్ కానీ ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? యోగుల దగ్గరికి వెళ్తున్నారు. మరి నువ్వు ఇంటికి వెళ్ళకూడదు యోగుల దగ్గరికి. అది భాగవతం మీకు ఇచ్చే షార్ట్ కట్. నీ కోరికలు తీరాలి అంటే నువ్వేమీ చేసుకోవట్లేదు, నువ్వు వాడిని పట్టుకో. వాడిని ఎలా పట్టుకుంటావు నువ్వు? భగవంతుని యొక్క అవతారములు అని అక్కడ చెప్పాడు. నువ్వు ఎలా పట్టుకోగలుగుతావు భగవంతుడి యొక్క అవతారంలో? మొదటి అవతారం ఏమిటి తెలుసమే? మత్స్య అవతారం. తర్వాత కుర్మ అవతారం. దాని తర్వాత వరాహ అవతారం. దాని తర్వాత నరసింహ అవతారం. ఈ అవతారాలు తెలుసు కదా. ఈ అవతారాలన్నీ కూడా ఈ భగవత్ శక్తి నీలో నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ శరీరంలో పెట్టబడింది అని భాగవతం చెప్తాను. ఈ భగవంతుడితో కనెక్షన్ పెట్టుకోవటానికి ఒక ప్లగ్ ఉంది మన శరీరంలో. ఇప్పుడు ఈ కంప్యూటర్స్ అవి వచ్చాక మీరు తీసి ఉంటారు, 8-pin plug, 10-pin plug, 15-pin plug అంటే వచ్చిన అర్థమవుతుందా? ఆ ప్లగ్ లో 3 పాయింట్స్, 4 పాయింట్స్ ఉండవు, చాలా పాయింట్స్ ఉంటాయి. మన శరీరంలో ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ భగవంతుని కలుసుకుని మన ఆ ఈశ్వరుడు యొక్క శక్తి మనలోకి దిగటానికి ఒక తల్లి ప్లగ్ ఉంది. అది భగవంతుడి యొక్క అవతారాలు. అది తల్లి శరీరంలో నువ్వు ఉన్నప్పటి దగ్గర నుంచి 11 నెలల వరకు గ్రో అవుతూ ఉంటాయి ఆ తల్లి పాయింట్ ప్లగ్. మన కర్మ ఏమిటి అంటే పూర్తిగా మనము మాతృత్వం యొక్క విలువని మర్చిపోయాం, పూర్తిగా మర్చిపోయాం మాతృత్వం యొక్క విలువని. తెలియదు మనకి నువ్వు ఓ భగవదంశని మన శరీరంలో ఆ మాతృ నుంచి బయటికి తీసుకొస్తుంది అని. సాధారణ శరీరం కాదు ఇది. కానీ శరీరంలో ఉన్నటువంటి కోశాలు మనకి తెలియవు. కోశాలు అంటే ప్రజలు ఖజానాలు మనకి తెలియవు. అన్నమే కోశం, ప్రాణమే కోశం, మనమే కోశం, విజ్ఞానమే కోశం, ఆనందమే కోశం, 5 కోశాలు ఉన్నాయి. ప్రతి కోశాన్ని మీరు పాజిటివ్ గా ఉపయోగించుకోవచ్చు, నెగిటివ్ గాను ఉపయోగించుకోవచ్చు. పాజిటివ్ గా అంటే సస్పెండ్, నెగిటివ్ గా అంటే రక్షణ. మొత్తం ఎన్ని? 10. అది భగవంతుని యొక్క 10 అవతారాలు. అది మీరు మనస్సులో పెట్టుకుని జాగ్రత్తగా చదువుకోండి. మీరు కూడా భగవద్గీతలే. స్త్రీలు అసలు సాధారణమైనటువంటి వ్యక్తులు కాదు. అందుకే ప్రిడిక్షన్స్ ఏం చెప్తున్నాయంటే రాబోయేటటువంటి యుగము మాతృ యుగము లేక స్త్రీలు డామినేట్ చేస్తారు అని చెప్తున్నారు. అది జరుగుతుంది ఎలాగో. కానీ అది ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు భాగవతాన్ని తెలుసుకుని దానికి ఉన్నటువంటి శక్తి మీరు సంపాదించుకోగలిగితే. తల్లి గర్భంలో పుట్టిన దగ్గర నుంచి అది అలా గ్రో అవుతున్నప్పుడు అక్కడ ఒక్కొక్క అవతార ప్రాకట్యం జరుగుతూ ఉంటుంది. యాక్చువల్ గా ఏం జరగాలి అంటే ఆ నెలలలో ఆ అవతారానికి సంబంధించినటువంటి యజ్ఞాలు జరుగుతూ ఉండాలి. ఇప్పుడు ఆ విద్య ఎక్కడుంది? కానీ విద్య ఉంటే భాగవతంలో రేపు చేయబోయేటటువంటి ఆ మేధాయజ్ఞ పరంపర కార్తీక మాసంలోనే స్టార్ట్ చేశాం. ఎందుకు కార్తీక మాసంలో స్టార్ట్ చేస్తున్నాము అంటే కార్తీక మాసము శివుడికి సంబంధించినటువంటి మాసం, లయస్థితికి సంబంధించినటువంటి మాసం. అంతేత ఒక జీవాత్మ భూమి మీదకి రావాలి అంటే ముందు వాళ్ళు ఎక్కడో తన శరీరాన్ని వదిలి ఉండాలి కదా. వాడు మళ్ళీ నీ గర్భంలోకి ప్రవేశించాలి. ఈ యజ్ఞ విధానము సృష్టి యొక్క యజ్ఞ రహస్యాన్ని పూర్తిగా మనం మర్చిపోయాం. ఆ రహస్యం అంతా కూడా మీకు భగవానుని అవతారములలో దొరుకుతుంది. ఆ దృష్టికోణంతో చదవండి. దాని తర్వాత వ్యాసుని నైరాజ్యం. ఇదంతా సరే బాగానే ఉంది. నేను 4 వేదాలు క్రోడీకరించాను, 18 పురాణాలు రాశాను, 24 గీతలు రాశాను, 24 స్మృతులు రాశాను, ఉపనిషత్తులు అన్నీ కూడా ప్రపంచానికి అందజేశాను నేను. కానీ ఎక్కడో అసంతృప్తి వ్యాసుడి. చెప్పవలసిందేదో చెప్పలేదు. అప్పుడు ఆ నిరాశా సాగరంలో కూర్చున్నటువంటి వ్యాసుడి దగ్గరికి నారదుడు వస్తాడు. నారదుడు వస్తే వ్యాసుడు అడుగుతున్నాడు, ఎందుకు నాకు ఈ అసంతృప్తి? ఏమీ లేదు, నువ్వు అన్ని రాశావు ధ్యానం గురించి వైరాగ్యం గురించి, కానీ అసలైనటువంటి ఎవరి సంకల్ప శక్తితో ఈ సృష్టి ఆవిర్భవించిందో అతని గురించి నువ్వు రాయలేదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను నేను. ఎవరి సంకల్ప శక్తితో ఈ సృష్టి చేయబడిందో వాడి గురించి నువ్వు రాయలేదు. ఎందుకు రాయలేదు? ధ్యానము వైరాగ్యము ఉన్నా సంకల్పం లేకపోతే ధ్యానము వైరాగ్యము పనిచేయదు. నీకు వంట వండాలనే లేదనుకో, ఇంకా క్రియాశక్తి ఉన్నా జ్ఞానశక్తి ఉన్నా వేస్తేగా. ఉదాహరణ అర్థమంతా నేను వంట ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తానంటే అంత చిన్న విషయాల్లో కూడా భాగవతం పనిచేస్తుంది అని మీకు తెలియటం. భాగవతం అంటే ఏదో ఋషుల ఆశ్రమంలో చదువుకునేటువంటిది కాదు. నువ్వు సినిమాకి వెళ్ళాలి అనుకుని సినిమాకి వెళ్ళలేకపోతే నీ సంకల్ప శక్తి వేస్ట్. నాకు చాలా బాగా చెప్తుంది, కాశీలో రాత్రి 1 గంట అయింది, గంగా నీరు వండిన నేను మా దుర్గా మంత్రం నాకు ఇచ్చినటువంటి గురువు గారు కూర్చున్నాను. రాత్రి 1 గంట అయింది, అక్కడ పక్కనే స్మశానం ఉంది. నాకు ఇష్టం ఇప్పుడు ఇడ్లీ తినాలనుంది అన్నాడు ఆయన. కాశీలో ఇక్కడ కాదు, హైదరాబాద్ లో కాదు. రాత్రి 1 గంట అయింది, ఇడ్లీ తినాలంటే అట్ట నేను వినిపిస్తున్నాను, తేడా చెప్తున్నాను. మెల్విన్ అని అమెరికా నుంచి వచ్చినటువంటి ఒక స్నేహితుడు, అతను జియోగ్రఫీలో ఎంఎస్సీ చేస్తున్నాడు, నేను కెమిస్ట్రీలో ఎంఎస్సీ చేస్తున్నా. ఇతను ఈ గురువు దగ్గర పరిచయం, ఇతను ఉండిపోయాం ఆ రోజు రాత్రి గురువు దగ్గర. ఆయన అన్నది ఏంటి అంటే నేను ఇడ్లీ తినాలని ఉంది అని. నేను నిన్నను ఊరుకున్నాను, ఆయనే మాట్లాడలేదు, ఏమీ మాట్లాడలేదు. తర్వాత ఏదో ఇంకోటి దుర్గా సప్తశతి గురించి దేని గురించి చెప్తున్నాడు. నేను నిన్నాను ఇతని మధ్యన లేచాడు, లేచి బయటికి వెళ్ళాడు. బయటకు వెళ్ళాక నన్ను బయటికి రమ్మన్నాడు. ఇడ్లీ అంటే ఏమిటని అడిగాడు. అమెరికా వాళ్ళు తెలియదు వాడికి ఇడ్లీ అంటే ఏమి చెప్పాను. ఎక్కడ దొరుకుతుంది? దశాక్షనేది ఘాట్లో ఐఎస్ కేసు ఉండయా, ఇప్పుడు మూసేసి ఉంటారు, అది దొరకదు. ఇంకెక్కడ దొరుకుతుంది? అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారేనా? పనిచేసే వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమైనా మీకు ఇస్తే ఇస్తారేమి. ఇంకేం మాట్లాడలేదు, స్కూటర్ వేసుకున్నాడు వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి దశాక్షనేది కాబట్టి 20 కిలోమీటర్ల దూరం. నాకు ఒకటి ఇంకా చెప్తున్నాగా, ఇప్పుడు ఉన్నటువంటి జ్ఞానం అప్పుడు ఉండుంటే ఎంత బాగుండేదో అని ఇప్పుడు ఏడుస్తూ ఉంటాను. వెళ్ళాడు, తీసుకొచ్చాడు, వెళ్ళాడు, ఎంత ఒకటి రెండో కాదు తీసుకొచ్చాడు. సరే బాగా చాలా ఆనందించాడు ఆయన.
ఈ లోపల ఏమైంది, ఓ బస్ వచ్చాగింది అక్కడ ఆశ్రమం. ఆ బస్సులో తమిళ దాని నుంచి ఒక గ్రూప్ ఆఫ్ డివోటీస్ వస్తున్నారు. అది అర్థమైంది అంటే ఈయన ఇడ్లీ ఎందుకు అడిగాడు, నాలాంటి శిష్యుడు అవుతే ఏమవుతుందో, క్రియాశూరుడైనటువంటి శిష్యుడు అవుతే ఏమవుతుందో అర్థమైందా. గురువు యొక్క సంకల్పం కూడా నాలాంటి శిష్యుడు ఉంటే నెరవేరదు. క్రియాశూరుడు గురువు యొక్క సంకల్పాన్ని ఆచరణ పెట్టగలగాలి. భాగవతంలో ఉన్నటువంటి ప్రతి అక్షరము కూడా గురువు యొక్క సంకల్పమే. ఇంకేంటే, జగద్గురువు ఉద్ధవుడితో చాలా స్పష్టంగా చెప్పాడు. ఉద్ధవుడు ఏడుస్తాడు, నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వు వెళ్ళిపోగానే కలి వచ్చేస్తుంది, కలి వచ్చేస్తే ఇంకా మాకు మార్గదర్శకుడు అవుడు అని. నువ్వేం రాకపోతు, వ్యాసుడు రాసినటువంటి భాగవతంలో నేను దూరిపోతాను, దాని ప్రతి అక్షరం కూడా నా శరీరమే అనుకోండి మీరు అని ఆయన స్పష్టంగా చెప్పిన జగద్గురువు. నాకు అర్థం కాదు. నేను చెప్పిన ఉదాహరణ ఆ రోజు నుంచి నేను నిర్ణయించుకున్నాను, ఎప్పుడు కూడా నేను తక్షణం చేయగలిగేటటువంటి దాన్ని. ఇప్పుడు కూడా నేను మా స్నేహితులకు వాళ్ళకి అందరికీ అదే చెప్తాను, నువ్వు ఏదైనా నా దగ్గర ఉంటే నువ్వు తక్షణం చేయాలి. అది అసంభవం మాత్రం అనబాట. ఇంకేట, మీరు తక్షణం ఎప్పుడైతే చేయటం అలవాటు చేసుకుంటారో మీ పనులన్నీ తక్షణం జరుగుతాయి. మీరు కావాలంటే చూసుకోండి కొన్నాళ్ళు అది అలవాటు చేసుకుంటారు. ఇంకేట, నారదుడు వ్యాస భగవానుడు చెప్తాడు, ఆయన నువ్వు ఈ సంకల్ప శక్తి కలిగినటువంటి ఆ జగద్గురు యొక్క లీలలు నువ్వు చెప్పలేదు. ఇక్కడ కూడా ఇంకొక మాట చెప్పి ఇవాళ ఆపుతాను నేను. రేపటి నుంచి మన కృష్ణ లీలలు చదువుకుంటాం. లీలలు అంటే ఎంతో చాలా జాగ్రత్తగా అర్థం చేస్తున్నా. లీలలు అంటే 5000 సంవత్సరాల కిందట జగద్గురువు జరిపిన క్రీడలు కావు, ఆటలు కాదు, విన్యాసాలు కాదు. ఇప్పుడు బ్రిటిష్ రాజ్యం